श्री गुरु गणपति वाणी हयकंधर तप्त दक्षिणास्यानाम शरण स्मरणम अविद्या हरणे शरणम ममास्तु सत्शरणम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। మదిలో నీదగు ముద్ది నిల్పుకొని సంభావింతుమే కాని నినిరమిద్ధమని నిర్ణయింపవశమా ఎవ్వారికి నమ్మి నీ పదరాజీవములాశ్రయించితిమి లోపంబేమి నీ వారమే కదా రక్షింపక నీకు తప్పదు కదా కాని ప్రభు। నగురోరధికం 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 శివశాసనదః 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 శివశాసనదః। ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగద్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి। ఓం శ్రీ గురుభ్యో నమః। సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। అందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తి సంపదు సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతుడికి గురునాథుడికి శిరసా ప్రణమిల్లుతూ ఎలా పోల్చుకోవాలో అర్థంగా అవుతుంది। ఇవాళ జరిగే కార్యక్రమము మా గురు సోదరులు పట్టేపురం అందరి అందరూ మాట్లాడుకునే మాట పట్టేపురం రాజుగారు మునసూపు గారు పేరేంటి ఇది బాగుందండి పట్టేపురం రాజుగారు మాకు పేరు తెలియదు అన్నాను సాయి అందిస్తున్నాడు అని మునసూపు గారు అని ఈయనన్న మాట ఆయన అన్న మాట ఒకటే ఇంతగా ఉపాధికు పేరుంది అది వెంకటరమణ రాజు గారు ఆ ఉపాధికి పేరు తల్లిదండ్రులు పెట్టినటువంటిది వెంకటరమణ రాజు గారు వారు గురుదేవునిలో లయించి ఇవాటికి ఒక్క నెల ఇదే రోజు కిందటి నెల స్వామివారిలో ఆయన లయించిపోయి వారి గృహస్థ కార్యక్రమాలు అక్కడ పూర్తి చేసుకుని మరి ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఆయా ప్రసంగం అంతా పూర్తి చేసుకున్న తర్వాత పిల్లలిద్దరూ అమ్మ కూడా వచ్చి స్వామివారి దగ్గర కార్యక్రమం చేసుకోవడానికి వచ్చారు। మనం ఈ కార్యక్రమానికి మనందరం కూడా ఇది ప్రిపేర్ అవుతుంది మళ్ళా ఈ లోపల ఇంకో బొమ్మ రాజిపోతుంది ఏమండి మనం ప్రతిసారి అనుకున్నట్టే ఈ క్షణంలో ఎన్ని కోట్ల కోట్ల మంది జన్మలు తీసుకుంటున్నారో ఎన్ని రూపాలు వస్తున్నాయో మళ్ళా తిరిగి ఎన్ని రూపాలు లయించిపోతున్నాయో మనకి ఏ మానవ మాత్రుడికి కూడా లెక్కయ్యడానికి గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి కాకపోతే అన్ని బొమ్మలలో ఏది జీవించి ఉన్నటువంటి స్థితిని భగవంతుడు మనకి ఇంకా కలగజేశాడు. కాబట్టి అందరిలోనూ బ్రహ్మమే ప్రకాశిస్తోంది, బ్రహ్మలు కాదు, అది బ్రహ్మమే. కానీ ఇంతమంది అంటే మానవులు, జీవులు, భక్తులు, ఇవన్నీ ప్లూరల్లో అంటే బహువచనంలో వెళ్తూ ఉంటుంది. కానీ బ్రహ్మ అనేటువంటి శబ్దానికి మాత్రము అది ఒక్కటే. అది విచారణకు వచ్చినప్పుడు, నీకు నువ్వు విచారణ చేస్తున్నప్పుడు, నీలోకి నువ్వు అంతర్లయమైనప్పుడు ఉన్నదేది అంటే బ్రహ్మమే, బ్రహ్మమొక్కటే. ఒక కీర్తన కూడా ఉంది కదా, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే కందనానాహి కందనానాపురే కందనానా ఫల కందనానా ఫల ఫల కందనా బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే కందనానాహి కందనానాపురే అన్నమాచార్య స్వామి వారి కీర్తన. బ్రహ్మముక్కటే, ఎవరో వినండి వినండి వినండి, ఎవరున్నారు? బ్రహ్మముక్కటే అని ఇక ఆ చరణాల్లోకి వెళ్ళేసరికి రాజు గొప్పవాడిగా ప్రకాశిస్తే మృత్యుడు కింద సేవాతత్పరతతో సేవాకారుడైతే ప్రకాశిస్తూ ఉంటే ఎన్నెన్ని రకరకాలైనటువంటి బొమ్మల్లో ప్రకాశింపజేసేటువంటి బ్రహ్మముక్కటే. మనందరం కూడా ఒక ఇల్లు వాకిలి పేరు ఎవరి వారు బోళ్ళన్నీ ఏది ఒక్కొక్క దేహానికి బోళ్ళంత బోళ్ళంత లగేజ్ ఉంటూ ఉంటుంది. లగేజ్ మనం ఒక్కలమేని మనతో పాటుగా కట్టుకున్నది ఒక్కదాంతో బయటకెత్తున్నామా? లేదు, ఎందుకు పెంచుకుంటున్నామో లగేజ్. కానీ మహత్తులు నిజమైనటువంటి సన్యాసాన్ని తీసుకుని ప్రకాశించేటువంటి మహత్తులు మన తండ్రి స్వాములు చూస్తే వారు అంటూ ఉండేవారు, ఏది ఒంటి మీద ఒకటి, దండం మీద ఒకటి. ఒకవేళ వానాకాలంలో అప్పుడు అది ఆడుతుందో ఆడుతో అని ఇంకొకటి అంతే తప్ప ఇంకా ఎక్కువ వారికి సంతులు పెట్లు ఏమి ఉండవు. ఎక్కడికైనా వెళ్ళినా అదే సంసారం. మనం ఏం చేస్తున్నాము, వారానికి ఏ వారం ఏదైతే అదొక రకము, లేకపోతే పోటకొక రకము. మనం ఈ పెట్టుకోవడంలో ఆ ఒక్క సంసారమే కాదు, ఇప్పుడు ఇళ్ళన్నీ కూడా దూరం ఒకప్పుడు ఆశ్రమంలో చెట్టు కింద ఉన్నాము, చామ కింద ఉన్నాము. ఎవరికి ఏంటంటే ఏదో ఒక పేపర్ పెట్టు ఉండేది అప్పట్లో. అందరి గురించి ఎదిగి మనకి ఇంకా బయట ఏంటని కాస్త ఆవాసాల కోసం ప్రాకులు ఆడమేమో, అందరికీ ఉండడం కోసం నీడనిస్తే ఆ నీడలో మనం బయటకు వస్తున్నాం, ఇళ్లలో మాత్రం ఖాళీ లేనంత చదువు పెట్టుకుంటున్నాం. ఏ ఇల్లు ఖాళీ లేనంత సామానం ఉంటుంటుంది. అందులో సామానం పెంచుకున్న కొద్ది ఏమవుతుంది, మనకి బంధన పెరుగుతుందే గాని ఒక్కటే ఉంటే అదొక్కటే కట్టుకుంటాం. నాలుగు ఉన్నాయంటే ఏది కట్టుకోవాలని ఆలోచిస్తాం. అందులో ఇక 40 ఉన్నాయనుకోండి, వాటి బ్రతుకు తెల్లారను అక్కడే కూర్చుంటారు, ఏది కట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటి సంసారం అనేటువంటి బంధనలో పడి మనం ఏకమైనటువంటి స్వరూపం తానై ఉంది కూడా అనేకమైనటువంటి బంధనలకి ఏది అనుభవిస్తున్నాడు, దానిలో కొట్టుకొచ్చేస్తున్నాడు. శ్లేష్మంలో పడ్డ ఈగలాగా అనుకుంటున్నారు గురుదేవుడు. శ్లేష్మంలో పడినటువంటి ఈగ ఎలాగైతే శ్లేష్మంలో పడిన తర్వాత తిరిగి బయటకు రావడానికి కుదరదు, బంధిస్తుంది. అలాగే కుడిదిలో పడినటువంటి ఎలకలాగా అంటున్నారు బయటికి రావడం చాలా కష్టం. అలాగే మనం కూడా నేను అనేటువంటి ఒక్క పరబ్రహ్మ అనుగ్రహం చేతనే మన దేహం ఇలా సంచరిస్తూ ఉంటే ఒక్కొక్కరికి పోలంత పోలంత సంసారాన్ని ఏర్పరచుకుని దాని నుంచి బయటికి మనం రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకని ఇప్పుడు మనందరిలో కూడా అటువంటి బ్రహ్మము చైతన్యంతోనే ప్రకాశిస్తోంది, కాని ఇది జారిపోయిన తర్వాత దాన్ని ఏమన్నారు ఇక లేదు అని నేను అమ్మగారు వెళ్ళిపోయారు. మరి మనకి అడవి కొలను అమ్మగారు మరి నిన్నటి దాకా కూడా రాత్రి కూడా మనకు వచ్చి అమ్మ గురించి, ఎందుకంటే అమ్మ వెళ్ళి దానికి పాటలు పాడితే ఆవిడ బయట పోతున్నారు, మళ్ళా బయటకు వస్తున్నారు, పోలంత మాట్లాడుతున్నారు, మళ్ళా తర్వాత మెల్లగా తమలో తాము వెళ్ళిపోతున్నారు. అలా అలా గురుదేవులు ఇక నీకు చాలురా ఇది, ఇంకా నీ కర్మ తీరిపోయింది. గురుదేవులు అంటున్నారు కర్మ ఆశ్రమాన్ని ఆశ్రయించి గురు సాంప్రదాయంలో భద్రతగా వెళ్ళేటువంటి వారికి కర్మ ఉన్నంత వరకు తప్పదు, కర్మ తీరిపోయిన తర్వాత ఉండమన్నా ఉండడు. అలాగా ఆ అమ్మ కర్మ తీరిపోయింది, రాత్రి తెల్లవారుజామున భగవంతు భగస్వరూపాన్ని ఇది చేరుకుంది, ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడ ప్రకాశిస్తుందో అందులోనే నిలిచిపోయింది, కానీ దేహం మాత్రం పడిపోయింది. అలాగే మన రాజు రాజు గారు మా గురు సోదరులు కూడా మరి ఎన్నిటిలోనూ వారి చాలా సత్సంగీయులండి, వారికి ఏది ఆస్తులున్నాయి, పిల్లలున్నారు, ఇల్లు వాటిల్లున్నాయి, అన్ని ఉన్నప్పటికీ కూడా గురుదేవుల సమయంలో మన పరాశర ప్రసాద్ వారు వారందరూ కలిసి రోజు సత్సంగానికి గురుదేవులు ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు తలుపు తెరుస్తారా అని ఎదురు చూసేటువంటి వారిలో మన నా గురు సోదరులు కూడా ఒక ఏమీ తెలియనట్టే ఉండేవారు, చాలా రేరుగా మాటలు చాలా తక్కువ వారికి, కానీ ఏది దాచుకునేవారు కాదు, ఏదన్నా మాట వస్తే దాచుకోకుండా అక్కడ అడగడం జరుగుతుండేది. ఏది సత్సంగీల మధ్యలో వారు గురుదేవుల దగ్గరికి వెళ్లి సత్సంగంలో పాల్గొనడమే కాకుండా మళ్ళా బయటకు వచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళందరూ కూర్చుని చక్కగా సత్సంగం చేసుకునేవారు. గురుదేవులు ఏం చెప్పారు మనకి, ఎటువంటి మార్గాన్ని ప్రసాదించారు మనకి, మీరు ఇక్కడ వినడమే కాదు ఆశ్రమంలో మీరు జీవితాన్ని గడపాలని వచ్చారు కాబట్టి నలుగురు కూర్చుని ఇక్కడ జరిగినటువంటి బోధని బాబు చెప్పినటువంటి బోధని మీరు మళ్ళా మళ్ళా ఒకరికొకరు విచారణ చేసుకోవాలి. ఒకవేళ మీరు విన్నటువంటి దాన్ని చెప్పుకోలేకపోతే మీరు ఒక భక్తుల చరిత్ర చదువుకోండి. భక్తుల చరిత్ర చదువుకోవడంలో ఎలా ఉంటుంది, నేను ఫలానా వారి భక్తులని మనం చెప్పుకోవడం గొప్ప కాదు, ఒకటి చెప్పకూడదు మనం ఏదో అది కూడా ఒక రికగ్నైజ్ బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడుంటారండి ఎవరి తాలూ కంటే ఇప్పుడు బాగా అర్థం అవ్వాలంటే ఫలానా గురువు గారి శిష్యులు అంటే బాగా అర్థం అవుతుంది ఇప్పుడు. కానీ మన పెద్దలు అలా చెప్పరా, ఎందుకంటే మనం ఎంతవరకు ఆచరిస్తున్నామో ఏంటో మనల్ని మనమే ఒకసారి ఆలోచించుకుంటే మనం చాలా వెనకబడినటువంటి వాళ్ళనే కానీ ముందడుగు పెట్టినటువంటి వాళ్ళగా కనిపిస్తాం. ఎందుకని ఎవరి సాధన వాళ్ళకే తెలుస్తుంది కానీ ఇంకొకరు తెలుస్తుందా. అందుకని మనం అనుకోకూడదు గురువులు చెప్పాలంట ఏమని, నా భక్తులు నాకు కావలసినటువంటి వారు అని గురుదేవులు భగవంతుడే చెప్పాలట. భగవంతుడు చెప్పుకున్నాడు భక్తి యోగంలో ఎటువంటి గుణాలు ఉంటే నాకు భక్తుడు అవుతాడో భగవద్గీతలో భక్తి యోగంలో చక్కగా చెప్పాడు స్వామివారు. అలాగా వారి చేత మనం భక్తులం అనిపించుకోవాలి, వారి చేత కులం అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలి అనుకున్నప్పుడు మనం తక్కువ మాట్లాడతాము, ఏది మాట్లాడుకోవాలో అదే మాట్లాడుకుంటాం, ఏది విచారణ చెప్పుకోవాలో అదే విచారణ చెప్పుకుంటాం. వారు అట్లా సత్సంగంలో ఏది స్వామివారి సమయంలో ఎప్పుడు ఏది ఇక్కడే ఉండి ఇక్కడే సత్సంగంలో గడుపుతూ ఎప్పుడు కూడా బాబుకి వారితో పాటుగా చక్కగా అర్ధరాత్రి అపరాత్రి కూడా ఇది చక్కటి తత్వాన్ని గురించి బోధించినటువంటి రోజులు అనేకం ఉన్నాయి. దానికి వెళ్తున్నవారు పైకి వస్తుండేవారు స్వామివారి సంతకు చక్కగా కూర్చుని వారికి నిద్ర రాదా, వారికి ఆకలి లేవా అని మనోజ్ కుమార్ వాళ్ళు చెప్తుండేవారు ఏమనంటే, గబగబా కిందకు వస్తే ఒకవేళ బాబుజీ దర్శనం ఒకపోతే గబగబా వెంకటరత్నం గారి దగ్గరికి వెళ్ళి గబగబా వారి ఇంట్లో ప్రతి ఏది ఉంటే అది కలుపుకుని కాస్త తినేసి మళ్ళా సత్సంగానికి వచ్చేసేవాళ్ళు. అలాగే ఇద్దరు పరాశర ప్రసాద్ గారి ఇంటికో లేకపోతే విజయ సదానంద వారి ఇంటికో వెళ్ళడం కాస్త ప్రసాదం గబగబా ఏది ఉంటే అది గబగబా తీసుకొని మళ్ళా పైకి పైకి వచ్చేస్తూ ఉండేవారు. సత్సంగం అట్లా జరుగుతుంది. ఆ సమయంలో వారు బాలజీ మహారాజు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడికి లెటర్స్ రాసుకునేవారండి. ఇన్లాండ్ లెటర్ కి ఇంకా ఖాళీ ఉండేది కాదు. వారు రాసేది అప్పుడు ఇన్లాండ్ కవర్. ఇన్లాండ్ కవర్ అంటే ఎన్ని పేజీలు ఉంటుంది? ఒకటి రెండు మూడు పేజీలు ఉంటుంది మడతలో. ఆ మూడు పేజీలే కాదు, దాన్ని మడత వేయడానికి పొడుపు ఒక ఒక కర్ర ఉంటుంది, దానికి కూడా దాని మీద కూడా రాసేసేవారు. అటు అటు తిప్పి ఇటు తిప్పి ఎక్కడ ఇంత కూడా ఖాళీ లేకుండా చీమ చీమలంత అక్షరాలతో ఆ ఇన్లాండ్ లెటర్ ఆయన నింపేవారు. ఆ ఇన్లాండ్ లెటర్ నింపి వస్తే బావుజీ చక్కగా అది చదివించుకుని తమ బిడ్డలు అలాగా స్వామివారు చెప్పినటువంటి బోధని తిరిగి మళ్ళా వారు ఏమిటండి, వారికి ఇంట్లో విషయం ఎప్పుడు రాసినట్టు నాకు గుర్తులేదు, ఇంట్లో విషయం పిల్లల విషయం ఎప్పుడు రాసినట్టు నాకు గుర్తులేదు, బాబు మీరు ఇండియా వచ్చేసి మీరు అక్కడికి వెళ్ళారు, మీరు ఖులాసాగా ఉన్నారని మేమందరం కూడా అనుకుంటున్నాము. నేను పరాశర ఇదే లాల్ గారు, మేము అప్పుడు లాల్ గారు అనేవాళ్ళు, నేను లాల్ గారు మేమందరం కూడా ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నాము. ఆలోచిస్తూ మీరు చెప్పినటువంటి ఇది ఒక నక్క కథ ఉంది. ఇది జిత్తుల వారి నక్క, జిత్తుల వారి నక్క అని గురుదేవులు వీళ్ళందరూ కూడా మెడ్రాస్ వచ్చే వారు బాబుజీని అమెరికా పంపించడానికి. వచ్చి ఎక్కడెక్కడ వస్తూ ఉంటే బాబుజీ వచ్చారా లేదా అని కబురు పెడుతుండేవారు బయట. ఈ లోపల వాళ్ళ అక్క నుంచి రావచ్చా మేము రావచ్చా అని ఫోన్లు చేసేవాడు. ఫోన్లు చేస్తుంటే అనుకోకుండా అప్పుడు అంతా ల్యాండ్ లైన్లు కదా, ఆ పాముడు హోటల్ కూడా ల్యాండ్ లైన్. ఒకసారి మా సోదరి జమ్మాల ప్రసాద్ వారు ఎట్టారు ఫోన్ ఎత్తి, ఆవిడ ఇంకా కొంచెం టైం పట్టేస్తుందండి, ఇంకా అప్పుడే దర్శనానికి బయటకు వచ్చేట్టుగా కనిపించడం లేదు, కొంచెం ఏదో చెప్తుంది ఇలా చెప్తే వాళ్ళు ఏం చేశారు? అయితే లాలుగారు మన ఇంత లాల్ భయ్య అన్నారు, అయితే రాస్తారు మన కృష్ణాచంద్రరావు గారు కూడా ఉన్నారు, అయితే మనం అంతటా చెప్పు భోజనాది చేసి వెళ్తామండి అని మంచి హోటల్ చూసుకుని భోజనానికి కూర్చున్నారు. కూర్చునేసరికి వచ్చారా లేదా వారి కబుర్ లేదు ఇక్కడ విన్నవాళ్ళు ఎవరో హోటల్లో కనిపించి మీకోసం బాబుజీ అడుగుతుంటే ఇదేంటి ఇక్కడ కూర్చుని భోజనాలు చేస్తున్నారు అన్నారు. అంతే వెంటనే వాళ్ళు అక్కడికక్కడ చేయగడి వేస్తుంది గబా గబా పరిగెత్తుకొచ్చారు వాళ్ళు. వచ్చేసిన తర్వాత ఏమయ్యా నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో మీ గురించి, మీరు అసలు దేనికి వచ్చినట్టయ్యా, ఎక్కడ చేతికి వచ్చారు మీరు, నా కోసమే వచ్చారు కదా, వచ్చినప్పుడు ఎప్పుడూ ఏమీ చెప్పరా బావిగారు అన్నారు వాళ్ళతో, మీరు అక్కడి నుంచి ఫోన్ చేస్తారా రావచ్చా లేదా అని ఫోన్ చేస్తే ఒక ఆడపూతులు మాట మీరు విని మళ్ళా మెచ్చీరు పడిగా భోజనానికి హోటల్ తీసుకుని వదిలి వెళ్తారా అని చక్కగా కొట్టకుండానే మెత్తగా చక్కగా ఏం చేశారు మందలించారు గురుదేవ్. అక్కడి నుంచి అప్పుడు చెప్తూ చెప్తూ ఇచ్చిన వారి నష్టాలు ఒక వ్యాసం దాని గురించి చెప్పారు. అదేంటంటే ఒక ఋషి ఒక ఋషి ఆశ్రమంలో ఒక వాడు ఒక చిన్న పులిపిల్లని, అది పులిపిల్ల వాళ్ళ తల్లి వాళ్ళని వదిలేసి బయటకు వస్తే అది అనుకోకుండా ఈయన పెంచేటువంటి వాటితో పాటుగా పులిపిల్ల కూడా ఆశ్రమంలోకి వచ్చేస్తుంది, జింకలతో పాటుగా వచ్చేస్తుంది, జింకలతో పాటుగా వచ్చేస్తుంది. వచ్చేస్తే జింకలతో పాటుగా వాటికి కూడా దానికి కూడా అన్ని జింకలు ఏం తింటున్నాయో వస్తుంది, అవి కూడా అది కూడా పులిపిల్ల కూడా అలాగే తింటాం మొదలుపెట్టింది, వాటిలాగానే ఉండడం మొదలుపెట్టింది. వాటిలాగానే సంచరించడం మొదలు పెట్టింది. ఆశ్రమ వాతావరణానికి బాగా అలవాటు పడిపోయింది. కొంచెం పెద్దదవుతోంది, అక్కడ పెద్దదవుతూ వస్తూ ఉండగా అది రోజు మరి బయట వెళ్ళొస్తాయి కదా, బయట మేయడానికి వెళ్ళొస్తాయి కదా, వాటితో పాటు వెళ్ళి మన వాటితో పాటుగా వస్తుంది. ఏది పిల్లపిల్ల కూడా వాటితో పాటు వచ్చేస్తుంది. వచ్చేస్తూ ఉంటే దీనిని ఒక నక్క చూసింది. నక్క చూసి ఏంటి పులి, పులికి వాటికి ఆహారం కదా నక్క, ఏది జింకలు వాటితో పాటు వెళ్ళి తిరుగుతుంది ఏంటి అని చెప్పి ఏదో లాగా దానికి బోధ చేయాలి, దానికి దాని అవస్థ చెప్పాలి అని చాలా పొంచి పొంచి చూస్తుంది అక్కడ నక్క. పొంచి పొంచి చూసి ఆఖరికి ఒక రోజు అవకాశం వచ్చింది అక్కడ. వస్తే దాన్ని పిలిచి ఏమిటో నువ్వెవరో తెలుసా, అసలు నువ్వు అసలు ఆ పురుగుకి సంబంధించిన దాని కాదు, నువ్వు అలాంటి వాటితో పాటు తిరుగుతావేంటి, అవి నీకు ఆహారం ఉంటుమా, అలాంటి నువ్వు తినడం మానేసి వాటితో పాటు తింటున్నావు, అసలు నువ్వేంటి ఈ అడవితో నువ్వు రాదు వల్ల తిరిగితే ఎలా కుదురుతుంది అని చెప్పి దానికి పాలు పోతపాలు వస్తే ముందర నమ్మల నమ్మకుండా పోవే మా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, నువ్వెవరో కొత్తగా వచ్చి నన్ను దూరంగా తీస్తున్నావు అని రెండు రోజులు నమ్మలేదట. నమ్మకుండా వాటి చిత్తంతో పాటుగా ఆశ్రమానికి వచ్చేయటం మొదలు పెట్టింది, తిరగడం మొదలు పెట్టింది. మూడో రోజు దాన్ని గట్టిగా పట్టుకుని ఒక మూలకి తీసుకువెళ్ళి నువ్వు నా మాట నమ్మటం లేవు కదా, చూడు నిన్ను చూపిస్తాను నువ్వేంటో, నువ్వు వాటి మొహాలు చూస్తున్నావు ఈ మొహం నువ్వు చూసుకోవట్లే అని ఒక నూతి దగ్గర తీసుకువెళ్ళి ఈ మొహం ఏంటో ఒకసారి ఆ నూతిలో ఆ నీళ్ళల్లో చూస్తా, ఈ మొహం ఏంటో నీకు తెలుస్తుంది చూస్తావా లేదా అని దాన్ని మరీ పట్టి పట్టి నూతిలో చూపిస్తున్నట. చూపిస్తే దాని ముఖం వేరుగా ఉంది. అప్పుడు ఏమైంది, దాని ముఖం వేరుగా ఉంది, జింకల ముఖంలాగా లేదు, జింకల ముఖంలాగా లేదు, దాని ముఖం వేరుగా ఉంది. మీరు అయ్యేసరికి వెంటనే దానికి నీ కాంట్రింపు కూడా వేరు, నీ కోత కూడా వేరు అని చెప్పింది నక్క. చెప్పేసరికి అది ప్రయత్నం చేసి ప్రయత్నం చేసింది కానీ ఇప్పుడు దాని సంస్కారం అడ్డుపడాలి అక్కడ. ఎందుకని ఆశ్రమ వాతావరణంలో ఉంటే దానికి ఉన్నతమైనటువంటి జన్మ వస్తుంది, అదే ప్రపంచంలోకి వెళితే దానికి మళ్ళా చైన వస్తుందో ఇంకా నీచమైన జన్మ వస్తాయో ఎవరికెడతా. అందుకని ఇది ఎట్లాగైతే పొంచి పొంచి చూసి దాన్ని చూపించాలనుకుందో అలాగే మనని కూడా ప్రపంచంలోకి లాగాలని, ప్రపంచంలో ఉన్నటువంటి వాటి నేర్పించాలని చాలా మంది ఇది పొంచి పొంచి చూస్తుంటారు సాధకులను బయటికి లాగాలని. అందుకని సాధకుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిమా, ఎప్పుడు ఆ చెప్పుడు మాటలను విని చెడిపోకమన్నది. దానిలో మనం ఇటు పక్కకి తీసుకుంటే శాస్త్రంలో పులులు ఆశ్రయించి పులులు ఉండగలవా, పులి మేత అక్కడ సహవాస చేస్తాయి. మన ఆశ్రమంలో పులి మేకలాగా అటువంటి మనస్తత్వాన్ని ఒకే చాటి మీద నడిపించిన గురుదేవుడు. గురుదేవులు అలాగే మానవుల మనస్సులు పులుల తత్వము, సింహాల తత్వము, అలాగే జింకల తత్వము, అలాగే సాత్వికమైనటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళని చెరపాలంటే చెడకుండా మహారాజు పాదాన్ని ఆశ్రయించాం కాబట్టి ఇది తన తత్వాన్ని గుర్తించడం కోసం మనం బయటకు వెళ్లకుండా చెడిపోయేదెవరండి, బయట విషయాలు మాట్లాడుకుంటే చెడిపోయేదెవరు, సమయం దుర్వినియోగం అవుతుంది అక్కడ. ఇలా చెప్తూ గురుదేవులు అన్నారు, మీ చుట్టుపక్కల నుంచి ఇంకో విధంగా ఆలోచించు, నువ్వు ఎప్పుడూ పరబ్రహ్మవే కాని నీవు జీవుడువు కాదు అని మహాత్ములు ఇది మనకి బోధ చేసి నీలో ఉన్నటువంటి నిజతత్వాన్ని నీకు గుర్తింపజేయడం కోసం ఈ భౌతికమైనటువంటి శరీరం ఉన్నదే, ఇది నశించేదే, చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఎన్ని రకాలు మారిపోతే ఇప్పటికీ స్థితికి వచ్చావో, ఇంకా నువ్వు మారిపోయేదానివే కాని మారినది అనేటువంటిది అంతటా ప్రకాశించే పరమాత్మ నీలో ప్రకాశిస్తూ ఉండబట్టి నువ్వు దేనికి చెందిన వాడివి, పరబ్రహ్మ చెందినటువంటి వాడు. అంతేగాని జీవుడివి కాదు సుమా. ఈ విషయాలను వెంట పడి పరిగెత్తుకు వెళ్ళిపోయేటువంటి నక్క ఇది, అది చిత్తులు వారి నక్కలాగా నేర్చుకోకు సుమా. ఆ చిత్తులు వారి నక్కని కనుక ఆశ్రయిస్తే కూడా పాడైపోతావు. అందుకని నీవి సింహలక్షణాలు ఎప్పుడు మన గురుదేవులు అటువంటి స్వామివారి గురువులు ఏమి చెప్తారో బాగుపడేదేవరు మనమే, వింటే బాగుపడేది మనమే, వినకపోతే పాడైపోయేది కూడా మనమే. ఇంత గొప్ప మానవ జన్మ కొట్టి ఇంత గొప్ప గొప్ప పెద్ద పెద్ద వారితో మనం సహవాసం చేస్తూ సత్సంగాన్ని మనం వదిలేసుకున్నామనుకోటి పోయేదెవరు మనమే. మన సమయం అంతా కూడా సద్వినియోగపరచుకోవాలంటే నిరంతరము సత్యం తప్పినటువంటి ఉచ్చారణ మనలో జరగాలి. అది పుష్పల్ని నేర్చుకునేంత వరకే, తెలుసుకోవడం వరకే. కాని విచారణ మన జీవితంలో అది అర్థం పట్టాలి. మన జీవితంలో అర్థం పట్టాలి. ఏవి సత్సంగంలో ఏవి విన్నామో, ఏవి చదువుకున్నామో మాతో చెప్పిన బోధ, వాటిని మనకి మనమే అర్థం పట్టుకుని మన జీవితాన్ని మనము ఉత్కృష్టమైనటువంటి భావనలతో ప్రకాశించాలి. అప్పుడు జ్ఞానాతీత కర్మాణి సమాహు పండిత. ఎందుకంటే శాస్త్రం చదివిన వాడన్నా మళ్ళా మాయలో పడడానికి ఆస్కారం ఉందట. ఎటువంటి చదువులు చదివినా కూడా మాయలో పడడానికి ఆస్కారం ఉందట. కానీ పండితులు పడడానికి వీల్లేదట. ఎవరైతే పరబ్రహ్మ తత్వాన్ని తాము అనుభవపూర్వకంగా గుర్తిస్తారో వారే పండితుడు. గాని పేరు పెట్టుకుని నేను పండితుడినని పేరుకు సంబంధించిన పాండిత్యం కాదని అనుభవేక పాండిత్యం. అటువంటిది గురుదేవులు మనకి చెప్తుంటే అప్పటి భక్తులండి వీళ్ళందరూ. మనము భక్త విజయం కాదు చదువుకునేది. నిన్న మొన్నటి వరకు ఇప్పటికి కూడా ఎవరు ఆ భక్తి హృదయం ఏ విధంగా ఆచరిస్తోంది, భక్తి హృదయం ఏ విధంగా విచారణ చేస్తోంది, దేవి కోసం ద్రాకులాడుతోంది అని మనం కూడా గుర్తించగలం. ఆ దృష్టితో ఉంటేనే మనకు ఆ గుర్తింపు. అలాగా మన గురు సోదరులందరూ కూడా మనకు ఆ మార్గాన్ని అలా సూచించి భగవంతుడి వైపుకి మలిచారు. అటువంటి గొప్ప జీవితాలుగా మలిచారండి మన గురువు. 3 రోజులు మచ్చట కాదు మన జీవితం అంటే. మన జీవితము 3 రోజులైనా కూడా శాశ్వతమైనటువంటి జీవితంగా, అంటే అది కనిపించకుండా అనుభవానికి అందించేటువంటిది ఏది అటువంటి తత్వం. అలాగా వారందరూ కూడా ఎల్లప్పుడూ సత్సంగంలో ఆశ్రమంలో ఉన్నారంటే సత్సంగంలో కూర్చునేవారు ఏ అమ్మ ఏది పెడితే అది తిన్నారండి వాళ్ళు. ఏ ఇంటికి వెళితే ఏ అమ్మ ఏది పెడితే అది అది తీసుకుని దానితో కడుపునిప్పుకొని సత్సంగమే ముఖ్యమనుకున్నారు. గాని అప్పుడు ఇంకా ఇంతింత కార్యక్రమాలు కూడా లేవు. గురుదేవులు పెట్టాల అవకాశం ఇస్తుండేవారు. గురుదేవులు ఎంత సంచారం చేస్తుండేవారు, చేస్తూ కూడా వస్తూ. అందుకని మన నిజ దర్శనాన్ని మనం చేయాలంటే ఇంద్రియ అతీతమైన శక్తి మనకి రావాలి. ఇంద్రియ అతీతమైనటువంటి శక్తి మనకి రావాలంటే మనం మనలోకి మనం తొంగి చూసుకున్నప్పుడు అది ఇంద్రియాలకి అందేటువంటిది కాదు, అది ప్రాణయ్య ఉన్నటువంటిది అనేటువంటి నిజ స్వరూపాన్ని మనం గుర్తించగలుగుతాం. అలా అందుదాకా ఎందుకు పిల్లలు కూడా వాళ్ళకప్పుడు పూర్వం అమ్మదొడ్డిలో తీర్థం తీసుకుంటే కానీ ఇంట్లో ఏది వాళ్ళకి తాగడానికి కానీ తినడానికి కానీ ఇచ్చేవాళ్ళు కాదు. శిక్షణ చూడండి, పిల్లల్ని అంత పట్టించుకునేవాళ్ళు. బాగా నాకు అంటే అందరిళ్ళు నాకు బాగా తెలియదు కానీ పరాశర ప్రసాద్ వారేంటి మన పద్మపురం రాజుగారి ఇంట్లో ఏంటి, ఏది వారి ఇంట్లో పిల్లలకి తీర్థం తీసుకొస్తేనే, అమ్మగదిలో తీర్థం తీసుకొచ్చిన తర్వాతే వాళ్ళకి తీర్థం. వాళ్ళ రోజు అదే ఇక వాళ్ళకి చాలు ఏదో ఒక ఒక దాని మీద ఏకాగ్రత అమ్మగదిలో తీర్థం. అలా నేర్చుండగా మరి అహర్నిశలు రాజుగారు పైన సత్సంగాల కోసం ఉంటుంటారు కదా, ఏమన్నా దేవుడు ఆ దేవుడు కనిపిస్తాడా, దేవుడు ఎలా ఉంటాడని అడిగాట పెద్దవాడు. మన గిరి అడిగాడట. అడిగితే ఒకరోజు బాబు నట్లు ఇందాక కూడా మాట్లాడుతున్నాడు, బాబుజీ వంకల కళ్ళు పెట్టి చూడటానికి ధైర్యం ఉండేది ఏంటండి. ఎవరికి ధైర్యం ఉండేది కాదు బాబుజీ వంక చూడటానికి. అందుకని బాబుజీ ఒకవేళ కిందని ఎక్కడ చూస్తారో అని కూడా మన మనకి జీవుడు తెలుసున్న రీతిలో కనిపించకుండా తిరిగేవాడు. అంటే ఇలా వెళ్తూ ఉంటే ఇంట్లో అడిగి అలా వెళ్తూ ఉంటే పైనుంచి తాకేశారట. పైకి తాకేస్తే ఆ పైకి వచ్చాడు ఇది ఇదేంటి వీడే మన పెద్దప్ప మన రాజుగారి పెద్దప్ప. అయితే పైకి వస్తే ఏంటి ఏంటి ఆ బాగున్నావా ఏంటి ఎక్కడికి వెళ్తాం అని ఈ ఎమ్మకని గట్టిగా నొచ్చారట. ఇప్పటికే నొప్పి పోలాయని అనుభవంగా పోయిందా పోలేదు కదా. అవును అది డాక్టర్కి కనిపించేది కాదు మహాత్ములు చెందే మహాత్ములకే చెందేటువంటిది. ఏ మనకి మరచినను మరపు రారు. ఆ గట్టిగా ఈ ఎముకు ఉందే గట్టిగా నొక్కేసారి అమ్మమ్మ నొప్పి అన్నాడు. అనేనా అనేసి అవునా నీ నొప్పి తిన్న నిజంగా ఏదైనా నొప్పి చూపించవా అన్నారు. ఏదైనా నొప్పిని చూపించడా అన్నారు బాబుజీ. అంటే వెంటనే నొప్పి తెలమహేశాడు ఎలా చూపిస్తాడు నొప్పిని చూపించడానికి లేదు అక్కడ చూపించడానికి రాదు. నువ్వేదో పెద్ద పెద్ద మాట్లాడిగాది దేవుణ్ణి చూపిస్తావా దేవుడు చూడగలుగుతావా దేవుడు దర్శనం అవుతుందా అని అడిగావు కదా ఈ నొప్పి ఎలాగైతే నువ్వు చూపించలేకపోతున్నావో దైవం కూడా ఇంద్రియాలకి కనిపించేది కాదు కానీ ఆ దైవ అనుగ్రహం వల్లే మనందరం ప్రకాశిస్తున్నాం. ఎంత వాళ్ళ జీవితానికి అది చేయాలనిపిస్తుంది నాకు. అలాగే పిల్లలకి కూడా గురు సాంప్రదాయానికి రావాలి రాజుగారు అమ్మాను పిల్లలు కూడా గురు సాంప్రదాయంలోకి రావాలి అని వాళ్ళిద్దరి పిల్లలు ఇద్దరు కోడళ్ళు కూడా అంటే వాడికి అదృష్టం వచ్చి వారు వస్తారా లేకపోతే వారు గురుదేవుల దగ్గరికి రాబట్టి వాళ్ళు అదృష్టవంతులు అయ్యారా. ఎక్కడెక్కడో పిల్లలు వాళ్ళు ఆడపిల్లలు ఏదో బయట సంబంధాలు చెప్తున్నారు రెండు కదమ్మా బయట సంబంధాలే అయినప్పటికీ చూడండి అదృష్టం వచ్చి వారిద్దరూ హిందు సాంప్రదాయంలోకి రావాలి ఇప్పించారు వెంటబడి అనుష్ఠానానికి హిందు సాంప్రదాయంలోకి వచ్చారు వారిద్దరు. వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నామంటే బాబుజీ గురించే మాట్లాడేవారు రాజుగారు కూడా ఎప్పుడు మొన్న వెళ్ళినా కూడా మర్చిపోగలవండి బాబుజీని బాబుజీ ప్రతి చేశారు కదా బాబుజీ ఇలా చెప్పారు కదా పైకి రమ్మన్నారండి పైకి రమ్మని సరికి వెళ్ళామండి ఆకలిస్తుందంతా ఏమైపోయిందో తెలియదండి. అంటే మనకి కలిగేటువంటి అనుభూతిని కూడా దాన్ని కూడా దాటి పరమాత్మ యొక్క అనుభూతిని ప్రసాదించే మహానుభావుడు. అటువంటి పిల్లలు మీరు చూడలా మీ అందరికి చాలా వరకు తెలియదు బహుశా కానీ పూర్వ వాళ్ళకి బాగా తెలుసు కానీ వచ్చిపోతుంటారు ఎప్పుడు కూడా దర్శనం చేసుకుని ఎక్కడికి వెళ్ళరు అటు వచ్చి ఇటు అలాగా మా అసలు సోదరులకి మరి అప్పుడే ఒక నెల వారు దుర్దేవుళ్ళు లయించిపోయి దాన్ని మనం మాటి మాటికి మనం మరణం చేసుకోవాలి వారు ఎటువంటి అదృష్టాన్ని పొందారు. అందుకని వెళ్ళి చూడటానికి వెళ్ళినా కూడా ఉన్నారా ఊళ్ళో ఎందుకంటే ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్తారేమో ఉన్నారా ఊళ్ళో నేను వచ్చి ఒకసారి కాసేపు కూర్చొని కూర్చుని వెళ్తాను అంటే వెంటనే దండ పళ్ళు నీళ్లు వగైరా పళ్ళు మొత్తం రెడీ చేసేస్తున్నారు పిల్లలు కోడళ్ళు. మీరు ఎక్కడ తీసుకెళ్ళండి మీతో పాటు వాళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు. అంటే అదృష్టం వాళ్ళకి అదృష్టం ఉండి పిల్లల్ని పెళ్లి చేస్తున్నారా లేకపోతే పిల్లల్ని పిల్లల్ని పెళ్లి చేసినప్పుడు అదృష్టం వచ్చిందా కదా అప్పుడు కనిపించలేదు. దృష్టం అంటే చూడబడేది అదృష్టం అంటే అనుకోకుండా వచ్చి అందుకే అందులో ఆ రాత్రుల్లో చాలా గొప్ప దోషం మా కనిపించరు బయటికి రారు రారు. అలాంటిది గురుదేవులు వారి ఇంట్లో సత్సంగం చేశారు గురుదేవులు వారి పైన ఉన్నారు వారి ఇంట్లో పెట్టి పైన ఉండి ఆ సత్సంగానికి అందరినీ పిలవండి నేను వస్తున్నా అన్నారు గురుదేవులు వారి పెట్టి చాలా మంది వరకు అందరికీ చుట్టుపక్కల ఊళ్ళంతా చెప్తే ఎంత మంది జనం వచ్చారో అప్పుడు వారి ఇంట్లో సత్సంగం దొడ్లో జరిగింది. అప్పుడు వర్షం అండి బుర్ర అంతా వర్షము బుర్ర అయినా సత్సంగం ఆగల అయినా కూడా సత్సంగం ఆగల అంటే వారి వారిని ఇక్కడికి తీసుకొచ్చి వారి జీవితాలను సద్వినియోగపరచడమే కాదు వారి గృహాన్ని కూడా పవిత్రత చేశారు గురుదేవులు అడుగు పెట్టి. ఎక్కడైతే భగవంతుని జాడ భగవంతుని యొక్క చిహ్నాలు మనం చూడగలుగుతామో దాన్ని ఏమంటారు? ఆలయం అంటారు. అంటారా లేదా? ఆలయము అంటారు. ఎక్కడైతే గురుదేవుల యొక్క పాదముద్రలు మనకి కనిపిస్తూ ఉంటాయో ఇవి ఆలయాలరా? అవి మామూలు ఇళ్ళు కాదు. అలాంటి పాంచభౌతికమైనటువంటి దేహాన్ని కూడా ఈ జీవితాన్ని ధరింపజేయడం కోసము, ఎది అస్థిపంజర దేహానికి గుర్తింపజేయడం కోసం గురువులు మన హృదయ క్షేత్రంలో ప్రకాశిస్తున్నారు. ఎక్కడ ప్రకాశిస్తున్నారు గురువులు? హృదయ క్షేత్రం. ఈ హృదయ క్షేత్రంలో ఉన్నటువంటి మన ప్రభువుని మనం దర్శించకుండా అనేక క్షేత్రాలు వెళ్ళి అక్కడక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు దర్శనం చేసి వచ్చామండి, ఆ నదుల్లో స్నానాలు చేసి వచ్చామండి అంటే ఇందులో ఉన్న వాళ్ళని దర్శించకుండా అంతటా ఎక్కడో ఉన్నాడని ఆ దేవుడికి ఇంత దూరం అంత దూరం అని మాట్లాడుతుంటే దేవుడు అయిపోతాడండి. అందుకే నిజమైనటువంటి గురువులు మనకి తెలియజేసేటువంటిది ఏంటంటే, ఎంత గొప్ప దేవుడైనా నీ హృదయాన్ని దాటి నీ హృదయంలో ప్రకాశించేటువంటి దేవుణ్ణి నువ్వు దర్శించాలన్నప్పుడు నీవు నీలోకే నువ్వు నీ అంతరాన్ని నువ్వు దర్శించాలి. నీలోకి నువ్వు ప్రయాణం చేసినప్పుడే అది నిద్ర కాదు, జాగ్రత్త అవస్థలోని మనం అటువంటి స్థితిలో బాహ్య ప్రపంచం తెలియకుండా నీ దేహాన్ని తెలియకుండా నీలో ఉన్నటువంటి ప్రభు యొక్క అనంత తత్వాన్ని మనం అనుభవించాలి. అప్పుడు తానే రాజు, తానే రాజు అవుతాడు, అన్నిటికన్నా గొప్పవాడు అవుతాడు. అటువంటి విషయాన్ని ఏది గురుదేవుడు మనకి బ్రహ్మము నీవేరా, బ్రహ్మము నీవేరా, బ్రహ్మము నీవేరా, జీవ బ్రహ్మము నీవేరా, బ్రహ్మము నీవేరా, జీవ బ్రహ్మము నీవేరా, బ్రహ్మము నీవేరా, గురునకు గురు 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 తెరిగి గురునకు గురు గురు గురునకు గురు సత్గురు గురు తెరిగి గురునకు గురు సత్గురు గురు తెరిగి బ్రహ్మము నీవేరా, జీవ బ్రహ్మము నీవేరా, బ్రహ్మము నీవేరా, గురునకు గురు గురునకు గురు సద్గురు గురు గురు తిరిగితే గురుదేవులు ఎవరు? సద్గురువు వారి గురు తిరిగితే అంటే ఎప్పుడున్నాడైనా గురు తిరిగితే అంటే బయట చూస్తున్నావా? వారు ముద్ర వేశారు మనకి, మనందరికీ గుర్తు ముద్ర వేశారు. గురునకు గురు ఏది ఆ గుర్తు? సద్గురు గురు తెలిగితే, సద్గురుదేవుల యొక్క గురుతిని మనం ఎరిగితే తెలుసుకుంటే అది నీదైపోతాం. నువ్వు ఈ శరీరంతో నేనే అని అనుకుంటున్నావేమో జీవ బ్రహ్మగా ప్రకాశిస్తున్నావు, కానీ ఇది జీవుడు ఇగో ఈ కనిపించే దేహం కాదురా. దేహాన్ని ప్రకాశింపజేసేటువంటి దేహివి నీవు అంటే అది ఎవరై ఉన్నారు? అది కరెంటు. కరెంటు ఏది ఎవరు ముట్టుకోవడానికి లేదు, ముట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు లేవు, నువ్వు లేవు, నువ్వుండవు. అలాగే మనము అది ప్రాణాంతకం, దానికి ఈ ప్రాణం కలిగినందుకు నువ్వు గుర్తించాల్సినటువంటి అవకాశం. నీలో ఉన్నటువంటి గురు గురు తిరిగితే ఆ పరబ్రహ్మ ఈ దేవ ఇరవై నాలుగు తత్వములు కావాల, ఇరవై ఐదోది ఏదైతే అది తాను. ఇరవై నాలుగు తత్వాలు ఏమై ఉన్నాయి ఇక్కడ? ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు పంచమహాభూతాలు, ఐదు పంచతన్మాత్రలు, అక్కడికి ఎన్నైనా ఇరవై అయినాయి. నాలుగు మనసు బుద్ధి చిత్తం అహంకారం, ఈ నాలుగు కలిస్తే ఇరవై నాలుగు. ఇరవై ఐదు ఎవరు? ప్రజ్ఞ తానే. పెరిగితే బ్రహ్మము నీవేనా? ఇవన్నీ కూడా ఆ 25వ ఆదిత్య ఆడుతున్నాయి. ఇవన్నీ అంతకు ముందు అండి 25వ తత్వమైనటువంటి వాడు ఆదిత్యని ఇవన్నీ ఆడుతున్నాయి. దానికి మనకి నారాయణ ఉపనిషత్తు ఏం చెప్తోంది? మనస్సు బుద్ధి చిత్తము అహంకారము కనిపించకుండా ఇంట్లో ఉండి అంతరేంద్రియాలుగా ప్రకాశిస్తూ ఎవరు వాటి నీ గొప్పతనమా? పడిపోయినటువంటి దేహానికి మనసు బుద్ధి చిత్తాహంకారం ఉన్నాయా? అందులో చైతన్యం వెళ్ళిపోయింది. ఏమైపోయింది? ఏదైతే పెళ్లి అనంత వాయువుల్లో కలిసిపోయిందో అదే అనేది కారణం. కాని మరి అందులో ఇంద్రియాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ పొరుగు పెట్టిన దానిలో ఇంద్రియాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కళ్ళు తెరిచి ఉంటే పెద్దవాళ్ళు వెళ్ళి కళ్ళు మూసేస్తారు. ఎందుకు? అది చూసే ఇంద్రియం కాదే. ఏది దాని చేతిక చూడబడదు. ఎందుకని? ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, ఏమండి ప్రతీంద్రియం ఉన్నది. అలాగే ఏమండి పాణి పాద పాయి ఉపస్థలు, వాక్కు పాణి పాద పాయి ఉపస్థలు ఉన్నాయి. దానికి కనిపిస్తున్నాయి కానీ పని చేయటల్లా, పని చేయటల్లా. వీటన్నిటిని ఆడించడానికి పంచతన మాత్రలు చెవులున్నాయి కాబట్టి కిణికిడి మనకున్నది దానికి లేదు. దానికి చెవులు లేవు, తినడానికి శబ్దము కూడా లేదు. ఈ పంచతన మాత్రలు వేటి నుంచి వచ్చాయో? పంచమహాభూతాత్మకమైనటువంటి దేహము ఓ పంచమహాభూతాలతో ఏర్పడుతుందో. పంచమహాభూతాలున్నాయి కానీ ఆ దేహానికి లేవు. ఇప్పుడు దానికి అంతా ఏమీ లేదు, దానికే తెలిసేది కూడా లేదు. అందుకని పోట్టుకున్న గానీ బ్రహ్మాన్ని గుర్తించాలి కాని చచ్చిపోయిన తర్వాత వచ్చేది ఎత్తుకోవాలి. అందుకని జీవించి ఉండగాని తాను అటువంటి శక్తిని, అటువంటి తత్వాన్ని గుర్తించాలి, గుర్తించాలి. అది నీ అనుష్ఠానంతో నువ్వు చేయగలుగుతావు. ఒకటి ఉపాసన, రెండు విచారణ. గురుదేవుడు చెప్పినటువంటి ఉపాసన ధ్యాన అనుష్ఠానం చేయాలి. కానీ దానికి తోడ్పడేటువంటిది ఏది అంటే దానికి రోజు ఏది ఒక మొక్క వేసిన తర్వాత, బీజం నాటిన తర్వాత అది మెల్లగా పైకి రావాలి, మొత్తం పుంజుకోవాలి అంటే ఏం చేస్తావు? ఉపాసన అనేటువంటి నీరు పోయాలి. నీరు పోస్తే ఆ మొక్క మెల్లమెల్లగా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత దాని గురించి విచారణ చేస్తే వేసిన మొక్క ఏది, వేయకుండా వచ్చినటువంటి కలుపు మొక్కలు ఏవి నువ్వు గుర్తిస్తావు. నువ్వు గుర్తిస్తావు అక్కడ కలుపు మొక్కలు ఏమున్నాయి. అంతేకాదు దాని దగ్గరగా ఎంత దూరంలో ఏ మొక్క ఉన్నది, దాని వల్ల నేను వేసిన గురుదేవులు నాకు ప్రసాదించినటువంటి ఈ ఉపాసనకి ఏవి నాకు నిరోధిస్తున్నాయి, ఏమి నాకు అడ్డుపడుతున్నాయి, వాటినన్నిటినీ విచారణ చేత వాటన్నిటినీ ఖండించుకు వెళ్ళాలి. ఖండించుకుంటూ వెళితే అప్పుడు ఏమవుతుంది? అసలు మొక్క ఏపుగా వస్తుంది, మనం చేసే ఉపాసన ఫలితం వస్తుంది. ఊర్ధమూలం అధశ్శాకం అశ్వత్థం ప్రాహుర వ్యయం చిన్నాంశి యశ్యపర్ణాన్ని వ్యక్తం వేద సవేద. అది ఎలా ఉన్నది? ఇది ఊర్ధ్వమూలం అధశ్శాకం. మామూలు చెట్టు ఎలా ఉంది? అశ్వత్థం వృత్తం అన్నారు అక్కడ. అంటే ఇది రావి చెట్టు ఎలా ఉన్నది? పైకి ఊడలు కూడా ఉంటాయి, కిందకి శాఖలు ఉంటాయి. దాన్ని అందుకని దాని కొమ్మలు కిందకున్నాయి, మూలం పైకి ఉన్నది. అందుకని మూలంలో ఇక ఏమీ లేకుండా మనం జాగ్రత్త పడుతూ ఉంటే అప్పుడు మన జీవితం అనేటువంటి ఇంకో జన్మ లేకుండా మనకి దీని నుంచి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఊర్ధ్వమూలం అధశ్శాకం. అది ఎటువంటి వృక్షం అంటే గోచర్ అశ్వత్థం స్వరేపు ఉండేటువంటిది నా లేదు. నా అశ్వత్థం అశ్వత్థం అంటే లేపంటూ లేనటువంటిది, అంటే మనకి ఇంకొక జన్మంటూ లేనటువంటిది అటువంటి ఉపాసన అశ్వత్థ అవ్యయం ప్రాహు నాశనయుగమైనటువంటిది ప్రాహు అశ్వత్థ ప్రాహుడు అవ్యయం దానికి ఉన్నటువంటి ఆకులేవి చందాంతి ఎత్తే దేనికైతే పన్నాని ఆకులు చందా దేని ఆకులైతే వేదాలై ఉన్నాయో చందాంతి ఎత్తే పర్ణాని యహత్తం వేదవి వస్తం వేద సవి ఎవరైతే గుర్తిస్తారో వారే నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు వేదం అంటే ఏంటి జ్ఞానము విత్ జ్ఞానము తెలుసుకుంటారు అందుకని వస్తం వేద సవి అధశ్చోర్ధం ప్రకృతాహ పునః ప్రవృద్ధాహ అధస్థ మూలాన్ని అనుసంతతాన్ని పరమానుబద్ధీని మనుష్యలోకే ఈ మానవ లోకంలో ఎవరైతే ఆ మూలాన్ని ఆశ్రయిస్తూ ఉంటారో మళ్ళా జన్మంటూ లేదు అధశ్చోర్ధం ప్రకృతాహత్య అలా ఈ విధంగా అందుకని ఏమైంది భక్తి యోగమేమో ఉపాసనా మార్గం అయింది పురుషోత్తమ ప్రాప్తి యోగమేమో జ్ఞాన మార్గం అయింది జ్ఞానానికి ప్రతీక ఏది పురుషోత్తమ ప్రాప్తి సామాన్యం ఏమిటండి పురుషోత్తమ ప్రాప్తి అంటే నేను పురుషోత్తమని దర్శించానండి ఎలా దర్శించావండి అంటే భౌతికమైనటువంటి దేహంతో కాదు నీలోకి పెట్టి అది తప్ప ఇంకొకటి లేదు అప్పుడు అనేకంగా అనిపిస్తుంది ఇవన్నీ వేదాలే అప్పుడు ఇవన్నీ కూడా ఏది పర్ణాన్ని ఆశ్రయించినటువంటి ఆకులనే అలా అయితే చాలు మనకి ఇంకా ఇంతకంటే ఏం కావాలి రాలక ముందే ఆ మూలాన్ని మనం గుర్తించాలి అందుకని అటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం మనకి మహాత్ములు తొలిలో ఇల్లు కట్టుకుని అబ్బా అప్పుడు ఇల్లు లేవండి కానీ అందరికీ స్వచ్ఛంగం బాగుంటుంది ఏమండి ఇల్లు కావడం కాదు ఇళ్లతో ప్రతిబంధకమైంది మనకి చూడండి కావాలి తీరా దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇల్లు కాని ఇంటికి తీసుకెళ్తారు అది ఇల్లు కాదు ఇల్లు కాని ఇంటికి తీసుకుపోతారు ఏది దేహం జారిపోయిన తర్వాత మరి ఏది 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 తాను ప్రతి క్షణ క్షణము మనం విచారణ చేసుకుంటూ మనలో తెలితేనే అవన్నీ విడిపడతాయి కానీ అన్నిటితో ఉండి అందులోనే మగ్గిపోతూ ఉంటే అది శనగ కింద ఇందులో వేసి ఊరి ఉంటే ఆ తెస్తే ఆ శనగ కిందకు వస్తుంది అలాగే మన మనస్సుని దేనిలో ఊరవేసి ఉంచితే ఆ మాటలే వస్తాయి ఆ సాధనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అదే మనం చేయగలుగుతాం కాబట్టి మన మనస్సుని తగుదేవిధంగా చెప్పారు నా ప్రభు ఉన్నారు నా స్వామి ఉన్నారు స్వామి ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మనందరం కూడా మననం చేసుకోవాలి శ్రవణ మనన నిధిధ్యాస అప్పుడు కదా నిధిధ్యాసగా కలిగి కానిటువంటి తత్వాన్ని మనకి ఎందుకంటే అనంతం ఇది ఎంత గొప్పదో ఎంత గొప్ప సుకృతాన్ని చేసుకున్నటువంటి వారు గృహస్థులు గృహస్థ మార్గంలో ఉన్నారు కానీ ఎక్కడ పోతుంది ఇది పురుషోత్తమ ప్రాప్తి పొందిన తర్వాత వారు ఎందులో ఉన్నా వారికి వారికే కాని ఇతరమైనటువంటి వారితో వారికి ప్రపంచంతో సంబంధం ఉండదు అటువంటి పురుషోత్తమ ప్రాప్తిని పొందారు మన గురు సోదరులందరూ కూడా మనం కూడా ప్రయత్నంతో తక్కువ నిరంతరము మరి సర్వకాల సర్వాహస్థలేదు కూడా అటువంటి గురుదేవులు మనకి ఏదైతే బోధ చేశారో ఆ బోధని మనందరం కూడా మననం చేసుకుంటూ ఒక నిలిచిపోతావు అదే నీ ధ్యాస కాబట్టి అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించాలని గురుదేవులు ప్రార్థిస్తూ ప్రభుత్వం ఇప్పుడు కొద్దిసేపు కొద్ది కొద్దిగా అందరం పంచుకుందాం మనకి మన మా గురు సోదరులు ఎలాగో మనకి స్వల్పమే ఇచ్చారు ఒకే రోజు తెచ్చుకున్నాం అంతే ఇవాళ వెళ్ళిపోతే మళ్ళా మాసం అయిపోయి మళ్ళా మూడో మాసానికి వెళ్ళాం అలా కాకుండా దూరిపోయారు మధ్యలో ఆయన నమస్కారం కూడా అలాగే చేసేస్తున్నాడు ఏ వస్తూనే అక్కడి నుంచే షర్టు ఇప్పించుకుంటూ వచ్చేవారు ఎవరు చెప్పక్కర్లేదు రాజుగారు గొప్ప రాజులండి వాళ్ళు వారు అక్కడి నుంచే శాస్త్రబద్ధంగా గురుదేవుడు సన్నిధికి వచ్చి అక్కడే గుడిని చేసుకుంటూ చెట్టు ఒక పక్కకి ఇచ్చేసి ఇంకో పక్కలో ఇలా ఒకసారి బొడ్లో పెట్టేసుకుని వచ్చేసి అమాంతం సాష్టాంగం పడిపోతుంది. త్యాగం చాలదండి దేహాభిమానం పోవడానికి. ఎందుకు ఇక్కడ కొన్ని కొన్ని ఎందుకు మనకి పెట్టారంటే దేహాభిమానం పోవడం కోసమే. తొందరగా ఏం పోదు అనుకున్నంత తొందరగా ఏం పోదన్నది. అందుకని దేహాభిమానమే మనని చాలా ముంచుతోంది. దేహం మనని హింసించట్లా, దేహం మీద ఉన్న మమకారమే మనని ముంచుతోంది. కాబట్టి అలా కాకుండా మనని అటువంటి జ్ఞానాన్ని గురుదేవులు మనందరికీ ప్రసాదించాలని గురుదేవులు ప్రార్థిస్తూ కొద్దిసేపు అందరం కూడా పంచుకుందాం. ఒక 15 నిమిషాలు అన్నయ్య చెప్తారా? గురు సోదరులు అశోకాన్ని అవగంటే 20 నిమిషాలు చెప్పాలి. టైం లేదండి, అది ఆగిపోవాలి టైం. రండి.